ఎసోటరిక్ ఆస్ట్రాలజీ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. కిందటి క్లాసులో మూడు క్లాసుల్లో చెప్పుకున్నాం, దీంట్లో ఏంటంటే మూడు సెంటెన్స్లో చెప్పుకున్నాం మూడు క్లాసులు. ఎసోటరిక్ ఆస్ట్రాలజీ డీల్స్ విత్ ఏంటి, విశ్వంలో ఉన్న శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి శక్తి ఉద్భవించే కేంద్రాలు, అవి మనం రిసీవ్ చేసుకోవడానికి మనలో ఏమి కేంద్రాలు ఉన్నాయి. విశ్వంలో సప్త మహర్షుల ప్రజ్ఞలు, సప్త మాతృకల ప్రజ్ఞలు, సిరియస్, అలాగే సూర్యుడు, గ్రహాలు భూమితో కలిపి, అలాగే మనలో కూడా మనలో ఏడు చక్రాలు, అలాగే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఏడు సప్త మాతృకలకు సంబంధించిన చక్రాలు, హృదయ చక్రం, ఇంకా మూలాధారం నుంచి కిందకి ఇంకా పాదాలు దాటి కింద కూడా ఉంటాయి చక్రాలు. ఈ మొత్తాన్ని మనకు రిసీవింగ్ ఇన్స్ట్రుమెంట్గా మన దగ్గర విశ్వంలో శక్తుల్ని తీసుకోవడానికి వీలుగా సృష్టించి ఇవ్వడం జరిగింది. ఇదొకటి తెలుస్తుంది. తర్వాత ఈ శరీరం సృష్టించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని 12 హైరార్కీస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గురు పరంపర అంటారు. వీళ్ళు యాక్చువల్గా దేవతలు అన్నమాట, సృష్టి దేవతలు. 12 రకాల సృష్టి దేవతలు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం మనం. అలా తెలుసుకుంటూ మనం ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ నుంచి 4th వరకు వెళ్ళాం. 4th తర్వాత 5th కూడా చెప్పుకున్నాం. ఆ 5th అగ్నిశ్వాతులు అని చాలా ముఖ్యం పితృదేవతల్లో అని చెప్పుకున్నాం. ఆ అగ్నిశ్వాతులు అంటే ఎవరో నిన్న ఊరికే ఒక మాట అనేసిన తర్వాత టైం అయిపోయిందని ఆపేశాను. ఇవాళ అగ్నిశ్వాతుల గురించి బ్రీఫ్గా చెప్పుకొని మళ్ళీ ఫర్దర్గా వెళ్దాం. అదేంటంటే అగ్నిశ్వాతులు అనే దేవతల్లో ఉన్న మనలో ఎలాగైతే ప్రజ్ఞ లేకపోతే మనలో ఏదైనా చైతన్యం ఉందో దాంతో మనం పనులు చేసుకుంటున్నాం. అలాగే అగ్నిశ్వాతుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చైతన్యాగ్నిని ఆపేసుకొని భౌతికమైన పదార్థంలోకి దిగివచ్చి ఈ భౌతిక శరీర సృష్టి, అలాగే ఒక మానవ శరీరం అయినా సరే, ఒక జంతువు శరీరం అయినా సరే, ఒక చెట్టు అయినా సరే, ఒక దేవత అయినా సరే, ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహాన్ని తయారు చేయటం కానీ, ఇలాగ అన్నిటిల్లోనూ ఈ సృష్టి దేవతలు పనిచేస్తూ వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకుంటారు అన్నమాట. త్యాగం చేసుకొని వాళ్ళలో ఉన్న చైతన్య శక్తి ఏదైతే సృష్టించడానికి వీలుగా ఉందో దాన్ని పక్కన పెట్టి ఒట్టి పదార్థాన్ని తయారు చేసి పెడతారు. అంటే ఒక సూర్యుడు తయారవ్వాలంటే మొట్టమొదటి తోకచుక్క వస్తుంది, ఆ తోకచుక్క నుంచి వచ్చిన సోలార్ డస్ట్ అంటాం, సన్ డస్ట్, ఆ డస్ట్ అంతా కూడా పదార్థం. ఆ పదార్థం తయారవ్వాలంటే ఈ దేవతలు పనిచేస్తారు. 5th క్రియేటివ్ హైరార్కీ. అలాగా 5th క్రియేటివ్ హైరార్కీ పనిచేసే దాంట్లో అగ్నిశ్వాతులు ఉన్నారు. వాళ్ళ గురించి ఎగ్జాక్ట్గా ఏం చెప్పారంటే అగ్నిశ్వాతులు అంటే వాళ్ళలోని అగ్నిహోత్రాన్ని ఉపయోగించి యజ్ఞకర్మ చేయటానికి నిరాకరించిన వారు. అంటే బ్రహ్మ సృష్టి చేసినప్పుడు మొట్టమొదటి నారదుడిని సృష్టి చేస్తాడు. ఆయన నేను సృష్టిలో పాల్గొన్ను, నేను ఎప్పుడు భగవంతుడితోనే ఉంటానంటాడు. అందుకనే ఆయనకు ఒక శాపం పెడతాడు, ఆ శాపాలు మనకు ప్రస్తుతం వద్దు. తర్వాత రెండో వాళ్ళు ఎవరిని సృష్టించాడు, సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులను సృష్టించారు. మొత్తం ఏడుగురు కుమారులు, దాంట్లో మనకు నాలుగు పేర్లే తెలుసు, మిగతా మూడు పేర్లు రహస్యం. ఆ ఏడుగురు కూడా సృష్టించరు, వాళ్ళు కూడా భగవంతుడితోనే ఉంటారు. తర్వాత 9 మంది ప్రజాపతుల్ని సృష్టిస్తారు. ఆ ప్రజాపతులు ఏం చేస్తారంటే సృష్టిని అంతటినీ చేస్తుంటారు. దాంట్లో మనకు బాగా తెలిసిన ఆయన ఎవరంటే దక్షుడు, ప్రసూతి. దక్షుడు ప్రసూతి వల్ల ఈ మానవ జాతి ఎంతో వచ్చింది. కాబట్టి మనందరికీ ముఖ్యమైన వాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ మనువు గారి అధీనంలో ఉన్నాం మీ అందరికీ తెలుసు, వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు ఏమనుకుంటాడో అలాంటి శరీరాలు వస్తాయి. ఈ వైవస్వత మనువు గారు ఏమి సృష్టించిన దాంట్లో ఉద్దేశించాడో, ఏ గోల్ రీచ్ అవ్వాలనుకున్నాడో, మనం అదే గోల్ రీచ్ అవుతాం. మనకంటే ఇంకోటి అవ్వం. ఆయన ఎలా అనుకుంటాడు, భగవత్ సంకల్పాన్ని గ్రహించి దాని ప్రకారం ఆయన సంకల్పం ఉంటుంది తప్ప ఆయనకి కూడా సొంతంగా ఉండదు. ఇవి 5th క్రియేటివ్ ఇంజనీర్కి సంబంధించిన దాంట్లో అగ్నిశ్రోతలకు సంబంధించింది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఉన్న చైతన్య అగ్నిని, అంటే చైతన్యం ఇప్పుడు మనలో మనస్సు ఉంది, దాన్నే చైతన్యం అంటాం. ఆ చైతన్యాన్ని పక్కన పెట్టి కాసేపు స్థూల జడ పదార్థానికి కారణభూతులవుతూ వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సొంతంగా ఏం ఉపయోగించకుండా చెప్పిన చెప్పినట్టుగా కూలి పని చేసినట్టుగా చేసి పెడుతుంటారు. అయినా వీళ్ళు ఎప్పుడు వాళ్ళలో ప్రజ్ఞ ఉంటుంది, అది మర్చిపోరు మళ్ళీ. కానీ వాళ్ళు ఇచ్చిన పని చేస్తూ స్థూల పదార్థాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇది అగ్నిశ్రోత్రులు చేసే పని. వీళ్ళు పితృగణంలో వాళ్ళు అన్నమాట. ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే భౌతిక దేహాన్ని కల్పించడంలో పనిచేస్తూ ప్రజ్ఞామయంగా వాళ్ళు ఉంటూ వేరే హైరార్కీస్, అంటే మనం నిన్న మొన్న చెప్పుకున్నాం, దాంట్లో ఏంటంటే మొట్టమొదటి హైరార్కీ వాళ్ళు, రెండో హైరార్కీ వాళ్ళు. మొట్టమొదటి హైరార్కీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ గుర్తు చేసుకోవడంలో తప్పేం లేదు, కానీ నాలెడ్జ్ పెరుగుతుంది. భగవంతుడు సంకల్పిస్తాడు సృష్టి చేయాలి. సృష్టి సంకల్పించినప్పుడు ఏమవుతుంది, ప్రకృతి పురుషుడు, లేకపోతే పురుషుడు ప్రకృతి, వాళ్ళిద్దరు వల్ల సృష్టి మొత్తం వస్తుంది. ఆ మొట్టమొదట వచ్చినది ఏదైతే ఉందో దాన్ని భాష చెప్పలేదు, కానీ దాన్ని ఏమంటామంటే ఆ మొట్టమొదట క్రియేటివ్ హైరార్కీ అంటాం. ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళు భగవత్ సంకల్పంలో శివపార్వతులు లేదా లక్ష్మీనారాయణులు లేదా బ్రహ్మ సరస్వతులు సంకల్పించినప్పుడు వాళ్ళ కలయిక వల్ల వచ్చిన, ఆ కోరిక వల్ల వచ్చినది ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసేవాళ్ళు ఫస్ట్ క్రియేటివ్ హైరార్కీ. దీన్ని మనం మన సోలార్ సిస్టంలో సూర్య ప్రజ్ఞగా గుర్తుపెట్టుకుందాం. ఇవి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలా రాసుకున్నావో లేకపోతే మీరు ఎలా నోట్ చేసుకున్నావో తర్వాత మీరు గుర్తుపెట్టుకొని ఇదండి ఏమిటి అని క్వశ్చన్ చేస్తే అప్పుడు చెప్తాను, లేకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ వల్ల కంటిన్యూటీ దెబ్బతింటుంది. తర్వాత రెండవ హైరార్కీలో ఎవరు వచ్చారు, సప్తమహర్షులు వచ్చారు. ఈ సప్తమహర్షులు ఏం చేస్తారంటే దేవతలు, చెప్పమ్మా హలో, ఈ సప్తమహర్షులు మనకు భగవత్ సంకల్పం ఏమిటో వాళ్ళు తెలుసుకుని ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దాన్ని పంచుతారు. ఆ పంచడానికి మనకు భూమి మీద సెంటర్ శంబళ. వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ అవేర్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్ వచ్చేటట్టు చేస్తారు. గ్రూప్ అవేర్నెస్ అంటే మనం ఎక్కడున్నా సరే అందరం ఒకే విధంగా ఒకే పని కోసం పనిచేయడం, ఆలోచించడం అనేది గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్ అంటే అర్థం మిగతా గ్రూపులని కాదు, ఒక ఆదర్శం కోసం ఎక్కడెక్కడున్నా సరే ఆ ఆదర్శం లేకపోతే ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయటం, అది ఏదైతే ఉందో దానికోసం పనిచేసేవాడు. అలాగే థర్డ్ హైరార్కీ ఏంటంటే విశ్వంలో ప్రాణం అంతా పంచడం వీడి పని, ప్రాణాన్ని రిసీవ్ చేసుకోవడం భగవంతుడి దగ్గర నుంచి, దాన్ని అందరికీ పంచడం. వీళ్ళ దగ్గర అమృతతత్వము అనే దానికి ఏదైతే ఉందో దాని రహస్యం వీళ్ళ చేతిలో ఉంటుంది. ఈ దేవతల్ని మనం కిందసారి ఏం చెప్పుకున్నాం, రిభువులు అని చెప్పుకున్నాం. ఆ రిభువుల్లో 3 రకాలు ఉన్నాయి వాళ్ళు, రిభువులు, విభువులు, వాజ. అలాగే అశ్విని దేవతలు ఒకళ్ళు, అశ్విని దేవతలు ఇద్దరు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకు అమృతతత్వాన్ని, దాని రహస్యాన్ని చెప్పగలిగిన దేవతా సమూహం అన్నమాట. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ నెంబర్ 3rd హియరార్కీ తోటి, అంటే అమృతతత్వం తెలుసుకోవాలంటే నెంబర్ 8 అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ గురుపాద కాస్తవం చదువుతూ ఉంటారు, దాంట్లో వృశ్చిక రాశి చదువుతారు. ఎవరికన్నా వృశ్చిక రాశి గురుపాదకాస్తవంలో ఉన్న శ్లోకం గుర్తుందా, పంచ పంచ ఋషీకదే
పంచపంచ ఋషీకతే మనస్సు తుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోస గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్ భావయే గురు పాదుక.
ఎయిత్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ డెత్ అని చెప్తారు మామూలుగా ఆస్ట్రాలజీలో. అదే హౌస్ మళ్ళీ ద హౌస్ ఆఫ్ లాంగ్విటీ అని చెప్తారు. అదేంటి, రెండు వ్యతిరేకం కదా. వన్ ఈజ్ లాంగ్విటీ, ద అదర్ ఈజ్ డెత్. అట్ ది ఎండ్ ఆఫ్ లాంగ్విటీ వీ ఫేస్ ద స్టేజ్ కాల్డ్ డెత్ కదా. కాబట్టి దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దట్ లాంగ్విటీ అండ్ డెత్. అది అక్కడ వృశ్చిక రాశిలో చెప్పేది. దానికి ఆ రహస్యం తెలుసుకోవాలంటే నెంబర్ 8ని ఉపయోగించమంటాడు. కుజుడికి అది, కుజుడు వృశ్చికానికి అధిపతి. మేషం నుంచి లెక్క పడితే ఆ రాశి 8వ రాశి. 8వ రాశిలో అమృతతత్వం నిమిడి, దాని రహస్యం ఇమిడి ఉంది అని చెప్తారు. అసలు డెత్ అంటే ఏమిటి అని ఇందాక మనం 4 కుమారుల గురించి చెప్పుకున్నాం. సనక, సనందన, సనత్కుమార, సనస్సుజాతుడు. దాంట్లో సనస్సుజాతుడు అనే మహర్షి భూమి మీదకి వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు చావు అంటే ఏంటి. సనస్సుజాతీయము అని చెప్పి భారతంలో ఉంటుంది. అలాగే విదురుడు ద్వారా చెప్పిస్తాడు విదురునీతులు అని. ఆ సనస్సుజాతీయంలో ఉండేది ఏంటంటే వాట్ ఈజ్ డెత్, హౌ టు కాంకర్ డెత్ అని ఉంటుందన్నమాట. దాంట్లో డెత్కి డెఫినేషన్ చెప్తారు. డెత్కి డెఫినేషన్ ఏంటంటే ద లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్, ద లూప్ హోల్ ఇన్ ద కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ డెత్. వృశ్చిక రాశికి సంబంధించిన వాటిల్లో వృశ్చికమే ఉంటుంది అంటే తేలు ఉంటుంది. తేలు కొడితే ఇంచుమించు మనకు కొందరు అయితే చచ్చిపోతారు, అంత భయంకరమైన విషయం ఉన్న తేళ్ళు ఉంటాయి. కొందరు ఊరికే నొప్పితో బాధపడతారు. అలాగే పాములు దాంట్లో ఉంటాయి, పాము కరిస్తే చచ్చిపోతాం. అలాగా మనలో ఉన్న చేతనత్వాన్ని హరింపచేసే శక్తి ఏదైతే ఉందో సృష్టిలో, ఆ శక్తి మన మీద పనిచేసినప్పుడు చేతనత్వం హరించబడుతుంది. దాన్ని చావు లేకపోతే డెత్ అంటారు. ఆ డెత్ యొక్క రహస్యం 8లో ఉంది అంటే వృశ్చిక రాశిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి, 8 అంకె ఎలా మొదలుపెట్టినా సరే పైనుంచి వేయటం మొదలు పెడితే ఇలా కిందకి ఎస్లాగా వచ్చి మళ్ళీ పైకి ఎస్లాగా కలుస్తుంది అనమాట. మనం 8 ఎప్పుడు వేసినా దీన్ని మంత్రశాస్త్రంలో ఎలా చెప్తారంటే, నువ్వు ఒక మంత్రం చదువుతుంటే ఏ మంత్ర అధిదేవతతోటి నువ్వు సంబంధం ఏర్పరచుకోదలుచుకున్నావో వాళ్ళ దగ్గరికి ఆ సౌండ్ వేవ్స్ అలా వెళ్తాయి అనమాట. అంటే కింద నుంచి, అంటే మన కింద వాళ్ళ పైన ఉన్నట్టు లెక్కేసుకుంటే కనుక మన దగ్గర నుంచి ఇలాగా ఎస్, అంటే పైనుంచి ఎస్ రాస్తే ఎలా ఉంటుందో దాన్ని కింద నుంచి రాసినట్టుగా అనమాట. ఎస్ కింద నుంచి పైకి రాస్తే ఎస్ ఇలా వస్తుంది. అలాగ వాళ్ళ రీచ్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ అనుగ్రహం మన దగ్గరికి సేమ్ రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ ఇంకో ఎస్ ఇలా తిప్పి రాస్తే 8 పూర్తవుతుంది, అలా వస్తుంది. అంటే మనం జపం చేస్తున్నప్పుడల్లా మనలోంచి ఒక వైబ్రేషను మనం ఏ సూర్యుడికైతేనో లేకపోతే ఓ చంద్రుడికో లేకపోతే ఇంద్రుడికో లేకపోతే గురువుకో ఇలా చేస్తున్నప్పుడు మంత్రం మన దగ్గర నుంచి అలా వెళ్ళిందని భావించాలి, మళ్ళీ అలా మన దగ్గరికి వచ్చిందని భావించాలి. ఇద్దరి మధ్యలో ఏం పనిచేస్తుంటున్నప్పుడు 8 అనే అంక ఆటోమేటిక్గా కనబడుతుంది. అది 8 అని మనం అనుకుంటాం, అంకెల్లో ఉంటుంది. కాబట్టి అసలు జరిగేది ఏంటంటే మన నుంచి ఒక రిక్వెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అటు నుంచి ఒక రెస్పాన్స్ మన దగ్గరికి వస్తుంది. దీన్ని జ్వాలకులు గారు ఏం చెప్పారంటే ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్. ఇన్వొకేషన్ ఈజ్ యువర్ డిజైర్, యువర్ విష్ టు ద దేవ ఆర్ యువర్ విష్ టు ద లార్డ్ అండ్ రివొకేషన్ ఈజ్ హిజ్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్. ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్. ఇన్వొకేషన్ అంటే యువర్ ప్రేయర్ టు ది లార్డ్ అండ్ రివొకేషన్ ఈజ్ హిజ్ గ్రేస్ ఆర్ హిజ్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్. ఈ రెండింటిని కనుక మనం ఎస్ లాగా ఎలా చూస్తే 8 వస్తుంది అనమాట. మన నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. అది ఫీల్ అవుతూ కనుక జపం చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ మీకు అర్థమవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 4, అది 3rd క్రియేటివ్ హైరార్కీ. తర్వాత 4th క్రియేటివ్ హైరార్కీలో లాట్స్ ఆఫ్ లవ్ అండ్ లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ వీళ్ళు పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న 4th క్రియేటివ్ హైరార్కీ గురించి ఏం చెప్పుకున్నామంటే ద ఇన్కార్నేటింగ్ జీవస్ క్రితన్ రౌండ్స్లో కొందరు జంతు శరీరం నుంచి మానవ శరీరాన్ని ధరించడానికి వీలు లేక ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ జంతు శరీరం నుంచి మానవ శరీరానికి తలుపులు తెరుస్తారు అని ఉంటుంది మనకు థియోసాఫికల్ సొసైటీ బుక్స్లో. ఆ తలుపులు తెరిచే సమయం అనమాట ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. కాబట్టి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్త జీవుల్ని ఆహ్వానించేది నర్సరీ అని చెప్పి అన్నారు గురువుగారు అని చెప్పుకున్నాం మనం. ఇట్ ఈస్ ఎ నర్సరీ టు ద ఇన్కార్నేటింగ్ జీవస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ గురించి ఏం చెప్పుకున్నాం, వీళ్ళు కుండలని యోగాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు, కుండలని శక్తి గురించి వీళ్ళు చెప్తారు అని చెప్పుకున్నాం. అలాగే వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే మీడియేటర్స్, అంటే మీడియేటర్స్ అంటే ఒక ఇద్దరి మధ్యలో సంధి లేకపోతే సామరస్యం లాంటివి కుదిర్చేవాడు అనమాట. పై హైరార్కీస్కి పూర్తికంగా భౌతికంగా పనిచేసి 6-7 హైరార్కీస్ మధ్యలో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఆత్మ అనేది ఉంటే శరీరం ఉందంటే ఈ రెండింటికి మధ్య ఆరదిగా పనిచేసేది ఎవరు, మనస్సు. మనస్సు తప్ప ఇంకొకటి ఎవరున్నా పనిచేయలేరు. ఒక క్షణం అండి, ఒక ఆయన మాట విజయ్ గోపాల్ అని వచ్చాడు. తర్వాత హలో తేజ, వెల్కమ్ టు విజయ్ గోపాల్. ఓకే, ఇప్పుడు మనం ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీలో కిందటిసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటాయి. 12-పెటల్డ్ గోల్డెన్ కలర్ లోటస్, 12-పెటల్ లోటస్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పుకున్నాం. అదేంటంటే విశ్వ మనస్సులో 12 దళాల పద్మం ఉంటుంది కారణ శరీరంలో. విశ్వ మనస్సు గురించి మనకేం తెలియదు కదా, కాబట్టి మనకు తెలిసిన దాంట్లో మనం తెలుసుకోవాలి. మన శరీరమే పిండాండమే బ్రహ్మాండమే ఒకలానే ఉంటాయి కాబట్టి మన మనస్సులో 12 దళాల పద్మం ఒకటి అనుకోవాలి. అలాగే సూర్యమండలంలో కూడా అక్కడ మనస్సులో కూడా 12 దళాల పద్మం ఉంటుంది. అలాగే గ్రహం అంటే ప్లానిటరీ లెవెల్లో అక్కడ 12 దళాల పద్మం ఉంటుంది. మనలో 12 దళాల పద్మం మెంటల్ బాడీలో ఉంటుంది, 12 దళాల పద్మం ఫిజికల్ బాడీలో ఉంటుంది. ఈ పైవి రెండు తెలియవు కాబట్టి దాంట్లో తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన రహస్యం చెప్పారు. అదేంటంటే ద సీక్రెట్ సో ఫార్ దట్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ అని చెప్పి ఇచ్చారు. అదేంటి, మనలో సుషుమ్నలో 12 దళాల పద్మం ఉంటుంది, దాన్ని హృదయ కమలం అంటారు. ఆ హృదయ కమలంలో భగవంతుడు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు అన్నది రైట్, కానీ హృదయంలో అంటే ఎక్కడ అనేది స్పెసిఫిక్గా చెప్పిన పాయింట్ మటుకు ఇది. అదేంటి, సుషుమ్నలో హృదయ కమలంలో 12 దళాల పద్మంలో భగవంతుడు ఆసీనుడై ఉన్నాడు. అది మొదటి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి రెండోది ఏంటంటే మన మనస్సులో అక్కడ 12 దళాలు మళ్ళీ పద్మం, అలాగే ఏదరిక్ బాడీలో 12 దళాలు. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే హృదయ కమలంలో ఒకడు, మనస్సులో ఒకడు, ఈదరికి బాడీలో ఒకడు, ఈ ముగ్గురు ఒకళ్ళని సెంట్రల్ స్పిరిచువల్ సన్ అన్నారు. అంటే ఆయన మన కనిపించే సూర్యుడికి ఆత్మ, సూర్యనారాయణుడు. రెండో ఆయన సూర్యుడి యొక్క హృదయం, ఆయన మన మెంటల్ బాడీలో 12 దళాల పద్మంలో ఉంటాడు. మూడో ఆయన భౌతిక సూర్యుడు, ఆయన మన ఈదరిక్ బాడీలో 12 దళాల దాంట్లో ఉంటాడు. దీనికి గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకొక పాయింట్ వినండి, అదేంటంటే ప్రతి అణువుతోనూ ఈ రకమైన ఎనర్జీ కనెక్షన్స్ ఉంటాయి. ప్రతి అణువు అంటే మన శరీరంలో ఎన్ని కోటానుకోట్ల అణువులు ఉంటాయి, వీటన్నిటితోని అది కనెక్షన్ అయి ఉంటుంది. అది ఎలాగంటే మొట్టమొదట హృదయ కమలంలో 12 దళాల పద్మంలో ఉన్న భగవంతుడు సూర్యనారాయణుడు, అది సూర్యప్రజ్ఞ అనుకుంటే ఆ సూర్యప్రజ్ఞ మన ఆత్మ మీద, మన మనస్సు మీద, మన భౌతిక దేహం మీద పడుతూ ఉంటుంది. అలాగే సూర్యగోళం యొక్క బుద్ధి దళంలో సెంట్రల్ స్పిరిచువల్ సన్ పడుతూ ఉంటుంది, అది ఆయన ప్రజ్ఞ. అలాగే మనిషి యొక్క మానసిక దళంలో అంటే సూర్యుడి యొక్క హృదయం, మన మానసిక దళం రెండు ఒకటి. ఇవి మెల్లిగా వినండి తప్ప తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పుకుందాం. అలాగే మానవుడి యొక్క ప్రాణమయ కోశంలో 12 దళాల పద్మం, ఇది భౌతిక సూర్యుడు. ఈ ప్యాటర్న్ ఎలాగైతే ఉందో ఈ ప్యాటర్న్ ప్రతి అణువులోనూ అలాగే ఉంటుంది. అణువులో ఉన్నట్టే విభవం అంటే మహా పెద్ద తీసుకున్న అలాగే ఉంటుంది, దానికి దీనికి ఏమి తేడా ఉండదు. కాబట్టి ఈ చిన్నది అర్థం చేసుకుని మీరు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటే దీన్ని ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అది ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇదనమాట. వీళ్ళని ఎలాగంటే భూమిని స్వర్గానికి ఉద్ధరిస్తారు అని చెప్పుకున్నాం మనం. వీళ్ళు రక్షకులు, బైబిల్లో ఉంటుంది రక్షకుడు వస్తాడు రక్షకుడు వస్తాడు అని. క్రిస్టియన్స్ అంటుంటారు రక్షకులు వస్తాడు అని. ఆల్రెడీ వచ్చారు వాళ్ళు, కొత్తగా వచ్చేదే లేదు. కాకపోతే ఆయన్ని రక్షకుడు అని వీళ్ళు పిలుస్తారు. ఆల్రెడీ మనకు ఈ మొత్తం 12 రకాల క్రియేటివ్ హైరార్కీస్ ఉంటారు, అంటే 12 రకాల సృష్టి దేవతలు ఉంటారు. దాంట్లో ఈ 5వ రకం వాళ్ళు ఏం చేస్తారంటే భూమిని రక్షించడానికి, భూమిని స్వర్గంగా ఉద్ధరించడానికి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళు ఎక్కువగా మూలాధారం మీద పనిచేస్తుంటారు. అందుకని మూలాధారంలో ఉండే కుండలిని శక్తి ఏదైతే ఉందో ఆ కుండలిని శక్తితో పనిచేసేవాళ్ళు ఈ ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీస్. కుండలిని శక్తి దగ్గర ఉండే దేవత ఎవరు మీ అందరూ తెలుసు. మూలాధారంలో ఉండే దేవత పేరు ఏంటి? గణపతి. అవునా? గణపతి. అందుకని మనం ఏ కార్యక్రమం చేసినా గణపతిగా నమస్కారం పెడతాం ముందర. అంటే మనలో ఆత్మకి, మనలో భౌతిక శరీరానికి మధ్య మీడియేటర్గా శక్తి సంధానం చేసేది ఎవరు అంటే గణపతి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మన సౌరాధిపతికి, ఇంకొక సౌర అధిపతికి, మన భూమికి అధిపతికి, మన భూమికి అధిపతి ఎవరు కిందసారి చెప్పుకున్నాం మనం, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన పేరే సనత్ కుమారులు. మన సనత్ కుమారులకి ఇంకొక 2 సూర్య అధిపతులకి మధ్య ఒక అగ్రిమెంట్ వచ్చిందనమాట. వాళ్ళు ఒక పని చేద్దాం అనుకున్నారు. ఆ పనిని చేయడం వల్ల ఏమైందంటే కుండలిని శక్తి అనేది పనిచేయడం మొదలైంది మానవుల్లో. ఆ రకంగా మనకందరికీ కూడా కుండలిని శక్తి అనేది వీళ్ళ ఎవరు ఈ ముగ్గురు ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రజ్ఞల కలయిక వల్ల మనం కుండలిని శక్తిని వాడుకోవడానికి వీలైంది. అంతకుముందు లేదా అంటే అంతకుముందు అవసరం లేదు, ఆ తర్వాతే అవసరం వచ్చింది. ఆ తర్వాత ఇంకా 6th క్రియేటివ్ హైరార్కీ. వీళ్ళు ఏం చేస్తారంటే కాస్మిక్ ఈథరిక్ బాడీలో పనిచేస్తారు. ఈథరిక్ బాడీలో ఉన్న అణువులు వాటిని తయారు చేయడం, వాటి కోసం వాళ్ళు వాళ్ళని సమర్పించుకున్న వాళ్ళు అనమాట. పెద్ద డీటెయిల్స్ ఉండవు వీళ్ళ గురించి. 6th క్రియేటివ్. 7th క్రియేటివ్ హైరార్కీ భౌతిక దేహం. మన దేహం ఎలాగైతే ఉందో దాంట్లో అణువుల్లో ఉన్న ప్రాణము, దాన్ని ఇచ్చేవాళ్ళు 7th క్రియేటివ్ హైరార్కీ. 6th క్రియేటివ్ హైరార్కీస్ ఏం చేస్తారంటే ఈథరిక్ బాడీలో ఉన్న ఒక్కొక్క అణువుకి ఆ అణువులో ఉన్న ప్రాణాన్ని ప్రసాదించేవాళ్ళు 6th క్రియేటివ్ హైరార్కీస్. ఈ రకంగా ఈథరిక్ బాడీకి ఏమో 6th క్రియేటివ్ హైరార్కీ, భౌతిక దేహానికి 7th క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తూ ఉంటారు. అసలు మొత్తం 12 రకాల సృష్టి దేవతలు ఉన్నారు. వాళ్ళ దాంట్లో 5 ఎప్పుడో పనిచేసి వాళ్ళు రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారు పైకి, మిగతా 7 పనిచేస్తున్నారు. అందుకనే మనకు 7 కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అసలు ఈ పుస్తకం దేంట్లో ఇచ్చారంటే మనకు 7 అనే ఒక సిరీస్లో ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ ఒకటి ఇచ్చారు. అలాగే అసలు 7 అంటే అసలైన అర్థం ఏంటంటే సప్తమహర్షులు 7 కదా, సప్త అంటేనే 7. సప్తమహర్షులు వాళ్ళ కార్యక్రమం ఏంటి, వాళ్ళు ఎలా పనిచేస్తారు, భూమి మీద వాళ్ళ యొక్క ప్రభావం ఏంటి, ఇవి తెలుసుకోవడం గురించి చెప్పిన పుస్తకాలే ఇవన్నీ. ఇంగ్లీష్లో వాళ్ళని వాటికి పేరేం పెట్టారంటే జ్వాలాకుల గారు 7 అని పెట్టారు. ఎందుకు 7 అని పెట్టారు అనే దానికి కూడా బోల్డంత అర్థం ఉంది. అసలు వీళ్ళు ఎలా వస్తారు, ఎవరు సప్తఋషులు? ఋషులు ఎక్కడి నుంచి వస్తారంటే దేవతల నుంచి వస్తారు. దేవతలంటే ఎవరు మళ్ళీ మనకు అది కూడా తెలియదు, ఎందుకంటే మనం మాటలు వాడేస్తుంటాం తప్ప బాగా వాటి గురించి పెద్దగా తెలుసుకోం. అదేంటంటే దేవతలు అనేవాళ్ళు సృష్టిలో ధర్మాలు ఉంటూ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. మనం పుట్టినా మనం పుట్టకపోయినా మనం ఉన్నా లేకపోయినా సృష్టి ఉంటున్నంతకాలం, సృష్టి కంటే ముందర కూడా కొన్ని ధర్మాలు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని పురుష సూక్తులు ఎలా చెప్తారంటే తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సజంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. అంటే పూర్వం ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ సృష్టి మళ్ళీ చేస్తుంటారు. సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ధర్మాలతోటి మళ్ళీ దేవతలు సృష్టిస్తారు. దేవతలు ఎలా సృష్టిస్తారు అని పురుష సూక్తం చెప్తోంది. ఆ పురుషుణ్ణే యజ్ఞ పశువుగా బంధించి ఆయన్నే సృష్టిగా తీసుకొస్తారు. సృష్టిగా తీసుకొచ్చి ఆయన్ని మళ్ళీ కొలుస్తారు. ఇది పురుష సూక్తంలో చెప్తున్నది. అందుకని మీరు క్రియేటివ్ హైరార్కీస్ లేదా దేవతల యొక్క ఈ విశేషమైన ఈ ప్రజ్ఞ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనందరం పురుష సూక్తం దాన్ని బాగా సరైన అర్థం తెలుసుకోవాలి. అంటే ఈ సృష్టి ముందర నుంచి అలాగే సృష్టి వ్యక్తమైన తర్వాత కూడా ఎప్పుడు సూక్ష్మలోకంలో ధర్మాలుగా ఉంటారు దేవతలు. అంటే దేవత అంటేనే వెలుగునిచ్చేవాళ్ళు, కరుణ అది ఒక సృష్టి ధర్మం, దయ, ప్రేమ, శాంతి, జ్ఞానం, కృతజ్ఞత. అంటే రాముడి యొక్క లక్షణాలు ఓ 16 అడుగుతాడు నారదుడిని వాల్మీకి గారు, అడిగితే అవన్నీ చెప్తాడు. ఇవన్నీ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ ఉన్నాడు లేకపోవడం ఏంటి, రాజ్యం చేస్తున్నాడు ఆయన పేరే శ్రీరామచంద్రుడు అని. ఆ రకంగా రాముడు రాకమునుపు నుంచి ఆ సృష్టిలో ఆ ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలని ఆయన పూర్తిగా భౌతికంగా మన భూమి మీద వ్యక్తీకరించారు. ఎవరు రాముడిగా వచ్చి భగవంతుడు. ఆ రకంగా సృష్టిలో ఉన్న ధర్మాలని దేవతలు అంటే ఆ ధర్మాలని ప్రకటింపడానికి ప్రకటింప చేయడానికి వచ్చిన వాళ్ళు ఋషులు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా 7 ఉన్నారన్నమాట మన భూమికి సంబంధించినంత వరకు. ఈ ఋషు ఈ దేవతల నుంచి వచ్చే సూక్ష్మలోకంలో ఉన్న ధర్మాలన్నింటినీ వ్యక్తపరిచేవాళ్ళు ఋషులు. ఆ ప్రజ్ఞల్ని ఋషులు అంటారు. ఆ ఋషి వల్ల ఏమవుతుందంటే సృష్టి ధర్మాల క్రమం తెలియబడుతుంది. సృష్టి ధర్మాలు ఎలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి తర్వాత 2, 3, 4, 5, 6, 10 అలా ఎలా వస్తాయో అలాగే సృష్టి మొత్తం ఏ రకంగా దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది, ఆత్మ, ఆత్మ నుంచి ఏమొస్తుంది మనస్సు, మనస్సు నుంచి, మనస్సు అంటే శక్తి అన్నమాట, పరమాత్మ శక్తి. దాని నుంచి 3 వస్తాయి, 3 నుంచి సత్వగుణం నుంచి కొన్ని వస్తాయి, తమోగుణం నుంచి కొన్ని వస్తాయి, రజోగుణం నుంచి కొన్ని వస్తాయి, రజోగుణం నుంచి కర్మేంద్రియాలు వస్తాయి, సారీ సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు వస్తాయి, తమోగుణం నుంచి మనం అహంకారం అలాగే శరీరం ఇలాంటివన్నీ తయారవుతాయి, అలాగే పంచభూతాలు వస్తాయి, పంచ తన్మాత్రలు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు సత్వరజస్తమో గుణాల వల్ల వస్తున్నాయి. ఈ గుణాలు మూడింటినీ శక్తి అంటాం. అమ్మవారు త్రిగుణాత్మిక, త్రిగుణాతీత రెండు కూడా, అలాగే మన మనస్సు త్రిగుణాత్మిక, త్రిగుణాతీత. మనస్సు అంటేనే శక్తి. శక్తి ఎక్కడుందంటే ఎవరికైనా మనస్సులోనే ఉంటుంది, శరీరంలో ఉండదు. ఈ ఋషుల ఋషులు ధర్మాలను వ్యక్తం చేస్తున్నారు అనుకున్నాం. ఆ ధర్మాలన్నీ కూడా సృష్టిలో నిరంతరం ఉంటాయి. ఆ నిరంతరంగా ఉన్న ధర్మాలని మనం గ్రహించాలి అంటే మన మనస్సు శుద్ధంగా ఉండాలన్నమాట. శుద్ధ అంతఃకరణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ సృష్టి ధర్మాలు తెలుస్తాయి. అలా తెలిసిన వాళ్ళే సప్తమహర్షుల్ని కాంటాక్ట్ చేయగలరు. ఆ సప్తమహర్షులు మనకు ఎప్పుడూ కనిపిస్తున్నా మనం వాళ్ళని పట్టించుకోం. ఎలా కనిపిస్తారు, 7 కనిపిస్తారు. మరి రంగులు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, అందరికీ బ్రహ్మాండంగా నోటుకొచ్చు విబ్జిఆర్ అని తెలుగు ఇంగ్లీష్లో, లేకపోతే ఆ తెలుగులో ఉన్న 7 గురించి గడగడా చెప్పగలం. కానీ వాళ్ళే సప్తఋషులని మనకు తెలుసిన ఇప్పుడు తెలుసు కిందా, కాబట్టి ఇప్పుడు నుంచి రంగులని జాగ్రత్తగా వాటిని గౌరవంగా చూడాలి. అలాగే సప్తస్వరాలు ఉన్నాయి మనకు. చాలామంది సప్తస్వరాలు అంటే సాతం మొదలుపెట్టి సాతం ఎండ చేస్తారు. అంటే ఏంటి, సరిగామ పాదాన్ని అంత ఆపరు, మళ్ళీ సా పెడతారు అని కాదు, అప్పుడు 8 అవుతుంది, 8 కాదు, స రి గ మ ప ద ని అంతే అయిపోయింది, మళ్ళీ సా నుంచి వెనక్కి వస్తాం. ఇక్కడ ఈ ఋషులు మరి సప్తస్వరాలుగా అలాగే సప్తవర్ణాలుగా వ్యక్తమవుతున్నారు కదా, వాళ్ళని ఎలా తెలుసుకోవాలంటే, స్వరాలుగా వ్యక్తమవుతున్న వాళ్ళని తెలుసుకోవాలంటే సంగీతం నేర్చుకోవాల్సిందే. అలాగే దాంట్లో ముఖ్యమైన ఒక సౌండ్ ఉంది, అదేంటంటే రిషభము అంటాం. అంటే సాతరాత వచ్చేది రీ, ఆ రీ అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. వీటి గురించి కొంత డీటెయిల్స్ మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాం అనుకుంటే గణపతి సచ్చిదానంద స్వామి రాసిన భజన యోగం చదవండి. 1-2 పార్ట్లు ఉన్నాయి దాంట్లో. ఒక పార్ట్లో మొత్తానికి 2 ఏదో ఒక పార్ట్లో సా రి గ మ ఇలాగ 7 అంటూ ఉంటే మనం మన శరీరంలో ఏ చక్రంలో ఏ దళం ప్రభావితం చెందుతుంది అనేది రాశారు క్లియర్గా. ఎందుకంటే నాద
ఏంటమ్మా విద్య,
రాగరాగిణి విద్య, రాగరాగిణి విద్య అనేది ఆయన సాధించి దాని ప్రకారం చూసి మనకు ఈ సప్తస్వరాలు మన శరీరంలో చక్రాలను ఎలాగ ప్రభావితం చేస్తాయో చెప్పారు. రాగరాగిణి విద్య ఎవరిది మొట్టమొదట అంటే హనుమంతుడిది. కాబట్టి ఆంజనేయ స్వామి నుంచి వచ్చింది రాగరాగిణి విద్య. ఆ తర్వాత 7 ఈ 7 మనం ధ్యానంలో వాడదాం అన్నమాట. వైలెట్, అలాగే ఇండిగో, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఇవి ఇవి మనం బట్టలు వేసుకోవచ్చు, లేకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు ఆ రంగులు కనిపించవచ్చు. ఆ రంగులు కనిపించినప్పుడు ఏడుగురు ఋషుల్లో ఒక ఋషి మన తోటి సంబంధం ఏర్పరచుకున్నారు అని తెలుసుకోవాలి. ఇవి మనం ఇంకా ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాసెస్ చెప్పుకుంటున్నప్పుడు డీటెయిల్డ్గా ఏ రంగు ఏ ఋషి ఇలాంటివన్నీ మనం మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. వీళ్ళు ఇంకా ఏంటంటే ఈ సప్తమహర్షులకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తాన్ని మనకు మాస్టర్ జ్వాలాకులు గారు ఇస్తూ సెవెన్ రేస్ అని ఇచ్చినప్పుడు అర్థం ఏం చెప్పుకున్నాం మనం, సప్త ఋషులు వాళ్ళకు సంబంధించిన విషయం వాళ్ళ కార్యక్రమం చెప్తున్నాం అని చెప్పి ఇన్ని పుస్తకాలు రాశారనమాట. ఇంతకీ సప్త ఋషులు మనకు చేసే పని ఏమిటి అంటే భగవంతుడు ఏమి అనుకుంటున్నాడు అది మానవ జాతికి చెప్పే పని వాళ్ళు నెత్తిమీద వేసుకున్న వాళ్ళు. ఏమనుకుంటున్నాడు అంటే మానవ మనం ఏమనుకుంటాం తెలుసా, మనందరికీ ఏమనుకుంటాం, ఇంకో చదువుకోగానే ఉద్యోగం చేయాలనుకుంటాం, ఉద్యోగం చేసిన తర్వాత ఇలా చేయాలనుకుంటాం, ఉద్యోగం చేసిన తర్వాత అలా చేయాలి, లేకపోతే ఇగో ఈ వాటికి ఇది వేసుకోవాలి, ఇలా ఒక ప్లాన్ వేసుకుంటాము. అలాగా భగవంతుడు ఏం ప్లాన్ వేసాడు, ఆయన ప్లాన్ ఎలా ఉంటుందంటే కొన్ని యుగాలకు సంబంధించి ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉంటుంది తప్ప మనకులాగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏడాది అలా ఉండదు. అలాంటి పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళంతా గమనించి ఏ యుగంలో ఏ పని చేయించాలి, ఇవన్నీ వాళ్ళు చిరంజీవులుగా ఉంటూ ఇవన్నీ చేసి పెడుతూ ఉంటారన్నమాట. అలాంటి ప్లాను వాళ్ళ దగ్గర ఉంటే మనం ఇప్పుడు నడుస్తున్న స్మాల్ స్కేల్ ఏంటంటే ఎక్వేరియన్ ఏజ్లో ఉన్నాం మనం. ఎక్వేరియన్ ఏజ్ అంటే అర్థం ఏంటంటే 12 రాసుల్లో మేషం, వృషభం ఇలాగ మీనం వరకు 12 రాసులు ఉంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బురుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేషం, వృషభం, మిథునం అలా తిరుగుతూ క్లాక్ వైజ్ మళ్ళీ మీనంలోకి వస్తారు, మళ్ళీ సూర్యుడు మేషంలోకి ఎంటర్ అవుతాడు, అది క్లాక్ వైజ్. అలా కాకుండా రాహుకేతువులు అనే ఇద్దరు ఉంటారు, వాళ్ళు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటారు. ఈ రాహుకేతువుల్ని మన వాళ్ళు విషువము అంటారు. విషువం అంటే ఈక్వినాక్స్. ఈక్వినాక్స్ ఏం చేస్తుందంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరగడంతో పాటు రాహుకేతువులు ఈక్వినాక్స్ అనుకోకండి, రాహుకేతువులు యాంటీ క్లాక్ తిరుగుతున్నట్టుగా ఉంటారు బిందువులు వాళ్ళు. అలాగే ఈక్వినాక్స్ ఒక్కొక్క రాశిలో 2300 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కసారి పూర్తి అయ్యేసరికి ఏమవుతుందంటే 25,000 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి ఎక్కడ బయలుదేరింది మళ్ళీ అక్కడ రావడానికి 25,000 సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒక్కొక్క రాశిలో 12 రోజులు 24 ఇంచుమించు 2,000 సంవత్సరాలు చిల్లర ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. అలా ఈ విషువము ఈక్వినాక్స్ ప్రస్తుతం ఎక్వేరియన్ అంటే కుంభరాశిలోకి ప్రవేశించింది. కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభరాశి వాయుతత్వ రాశి. వాయుతత్వం అంటే ఆకాశము కదిలితే ఆకాశము, సారీ, కదలకుండా ఉంటే ఆకాశం, కదిలితే వాయువు అని వేదం చెప్తుంది. అంటే మనం ఆకాశానికి సంబంధించి వాయువుకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుంటాం ఈ కుంభరాశి కుంభయుగంలో అనమాట. అలాంటి ఒక కుంభయుగంలో ఎప్పుడో విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని దర్శించి భూమికి అందించట మానవజాతి అందరికీ. మళ్ళీ ఇప్పుడు కుంభరాశి వచ్చింది, మళ్ళీ గురువుగారు అలాగ అందరికీ గాయత్రి ప్రచారం చేశారు. అలాగే ఈకే గారు కూడా ఎంతో కొన్ని 100,000 మందికి ప్రపంచం భూగోళం మొత్తం వాళ్ళ శిష్యుల్ని పంపించి గాయత్రి మంత్రం అందరి చేత చెప్పిస్తున్నారు, రష్యా, చైనాలో కూడా. ఈ రకంగా మళ్ళీ ఒకసారి గాయత్రి మంత్రం అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా గాయత్రి మంత్రం వస్తుంది, రేడియోలో మనకు సుప్రభాతం వచ్చినట్టు. అంతే గాయత్రి మంత్రం అంటే గాయత్రి మంత్రం ఇది కాదు అని ఆర్కే మాస్టర్ ఎన్నోసార్లు మీ అందరికి కూడా చెప్పినట్టు గుర్తుండే ఉంటుంది. అంతే గాయత్రి మంత్రం అంటే ఏంటి, మనం ఎప్పుడు వినే ఓం భూర్ భూస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్, ఇంతేనా జ్ఞానం ఉందా అంటే ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నాం ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే సృష్టిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి శాశ్వతం, సనాతనం, ఎప్పుడూ ఉంటాయి. దాన్ని ఆ ధర్మాలని సూక్ష్మలోకంలో దేవతలుగా ఉంటూ దాన్ని వ్యక్తపరచడానికి ఋషులుగా వాళ్లే దిగొస్తుంటారు అని చెప్పుకున్నది ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తం సంపాదించడం గాయత్రి మంత్రం అంటే. గాయత్రి మంత్ర సిద్ధి అంటే అది. దీనికి ఇంత కష్టపడినట్టుగా చెప్పకుండా సులభంగా ఒక వర్డ్ ఉంది, అదేంటంటే ఋతుంభర ప్రజ్ఞ. ఋతుంభర ప్రజ్ఞగా గాయత్రి నాలోకి అవతరించుగాక అని ధ్యా అని ఒక సంకల్పం చెప్పుకొని గాయత్రి మంత్రం చేస్తే ఋతుంబర ప్రజ్ఞగా మీ మనలోకి మాత అవతరిస్తుంది. ఆ మాత ఋతుంబర ప్రజ్ఞగా అవతరించాలంటే గురువుగారు చెప్పిన ఒక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, నా హృదయం అంతా కరుణతో నిండిపోవాలి. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ బాధలు నావే. ఈ సృష్టిలో ఎవరు బాధపడకూడదు. అందరి బాధ నేనే అనుభవించి వాళ్ళకి ఆనందం కలిగిస్తాను అనే ఒక త్యాగమూర్తిగా ఉండాలి జీవితం. ఇందా చెప్పుకున్నాం, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ఫోర్త్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఫోర్త్ గ్రూప్ అంటే ఏం చెప్పాం, హ్యుమానిటీ అంటే మానవ చైతన్యం అనే మాటకి అర్థం ఏంటంటే వాళ్ళు అది ఉండాలి. ఏది సాక్రిఫైస్ లవ్, ఈ రెండు ఉండబోదే వాడు మానవుడు అనిపించుకోవడానికి లేదు. అందుకని మానవ జాతి అనేది ఫోర్త్ క్రియేటివ్ హైరార్కి అనుకుంటే దానికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. వీళ్ళకి ఇంకా ఉన్న ముఖ్యమైన దాని ఏమంటారు ఫెసిలిటీ, లేకపోతే ఒక రకమైన బోనస్ పాయింట్ లాంటిది ఏంటంటే, దే కెన్ ఎక్స్ప్రెస్ ద ఫాదర్ ఇన్ ద హెవెన్ ఆన్ ఎర్త్. అంటే ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఏదో ఒకటి పరమాత్మని భౌతిక తలంలో పూర్తిగా వ్యక్తీకరించగలిగిన శక్తి గలవాళ్ళు ఈ నాలుగవ జాతిలో ఉన్న దేవతా సమూహం. ఇక్కడ దేవతా సమూహం మానవ జాతి అంటే మనందరం ఏంటి, దేవతలమే. మనం కూడా మనం మర్చిపోయాం మానవులు అనుకుంటాం. మానవులుగా ఉంటే కదా దేవతలుగా అయ్యేది, అదో కండిషన్ అవుతుంది అక్కడ. అందుకని ముందర మనం మానవులుగానే ఉండాలి, తర్వాత దేవతలుగా ఉండాలి. అదంతా అక్కలేదు, డైరెక్ట్గా దేవతలు అవుతామన్నా ఏం పర్వాలేదు. దాని మనం త్యాగము ప్రేమ ఈ రెండు మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి. శ్వాస పీల్చడం, శ్వాస వదలటం అనే దాంట్లో ఒక ఆయన ఏమంటాడంటే, ఆయన పేరు కూడా చెప్తారు శాస్త్రి గారు అంటాం, నాన్నగారు అంటాం. ఆయన తిరుపతిలో ఉండేవారు, మాస్టర్ సివి గారి చాలా గొప్ప శిష్యులు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఎప్పుడు నేను ప్రాణం తీసుకోవడం, ప్రాణం ఇవ్వడం అంటే అనే రెండే పనులు నాకు. ఆ రెండు లోకల్లో ఉన్న అనారోగ్యం పోగొట్టడానికి వాళ్ళు ఎలాగన్నా సరే బాగుండాలి, అదే నా శ్వాస. పీల్చుకోవడం, గాలి పీల్చుకోవడం, గాలి వదలటం ఎందుకు అంటే, లోకల్లో అనారోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం రావడానికి కోసమే నా జీవితం, అంతకంటే ఇంకేం లేదు అంటాడు. ఎందుకు నువ్వు బతుకుతున్నావు అంటే అర్థం, ఎంత సాక్రిఫైస్. ప్రాణాన్ని తీసుకుని ఆయన ప్రాణం అన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ప్రాణాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాడు, విశ్వంలోంచి తీసుకుంటారు. ఆయన తీసుకొని ఇంకొకరికి ఇవ్వాలి. మనం చేతిలో 5 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వడానికే బాబాగారి చరిత్రలో ఉంటుంది, బ్రహ్మజ్ఞానం కావాలి నాకు, తొందరగా చెప్పు తొందరగా చెప్పు అంటుంటాడు. కానీ అడిగితే 5 రూపాయలు కూడా ఇవ్వడు. అలాగే మనం లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ దీనికి పోయిందా అమ్మాయి, ఈ పైన చెప్పుకున్న క్రియేటివ్ హైరార్కీస్. హలో హలో
అంకుల్ చెప్పండి, బాగుంది, క్లియర్ గానే ఉంది, చెప్పండి,
క్లియర్ గా ఉంది. ఒక్క నిమిషం అమ్మా, మంచినీళ్ళు దాయకాసి. ఈ రకంగా ఫోర్త్ క్రియేటివ్ హైరార్కి అయిపోయిన తర్వాత ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కి కూడా చెప్పుకున్నాం. వీళ్ళు ఈ దేవతలు ఏం చేశారంటే, మనిషి అంతవరకు మనస్సు ఇంకా లేదు, వికసించలేదు, వాళ్ళు మనస్సు వచ్చేటట్టుగా చేశారు. మనస్సు వచ్చేటట్టు చేసి దాన్ని వికసించేంత వరకు ఇంకా మనం మనస్సు వికసింపు చేసుకుంటున్నాం, ఇంకా మనతో పాటు పనిచేస్తున్నారు వాళ్ళు. అది ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కి. ఇంకా 6th 7th వాళ్ళేమో మన ప్రాణమయ కోశంలో పదార్థాన్ని, ప్రాణమయ కోశంలో అణువులో జీవాన్ని నింపేవాళ్ళు, లైఫ్ని ప్రవేశపెట్టేవాళ్ళు. అలాగే 7th క్రియేటివ్ హైరార్కి వాళ్ళేమో మన భౌతిక శరీరంలో అణువులో ఉన్న కేంద్రంలో లైఫ్ని ప్రవేశపెట్టేవాళ్ళు. ఈ రకంగా 7 రకాల దేవతలు, 7 రకాల గణాలు పనిచేస్తూ ఉంటాయి, దేవతా గణాలు. అలాగే మనకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈ 7 దేవతాగణాలు కాకుండా 5 దేవతాగణాలు ఇదివరకు పనిచేసి వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోయారన్నమాట. ప్రస్తుతానికి వాళ్ళకి మనకు సంబంధం లేదు, 7 గురించే తెలుసుకుంటాం. నెక్స్ట్ 12 రాసులు, 12 గ్రహాలు. ఈ 12 గ్రహాలు ఏం చేస్తాయంటే, మన భౌతిక శరీరంలో అలాగే మన భౌతిక తలంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడి గురించి చెప్తాయి. వాడి గురించి చెప్తాయంటే అర్థం ఏంటి, వాడి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, పర్సనాలిటీని ఎఫెక్ట్ చేయటం అనేవన్నీ కూడా. మామూలుగా మనం ఎస్ట్రాలజీలో ఒక చార్ట్ చూస్తే ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని బట్టి వాడి పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది అన్నమాట. భౌతిక జీవితంలో సంఘటనలేంటి, అక్కడ పరిస్థితులేంటి, ఆ సంబంధం ఎవరెవరితో వాడికి సంబంధం ఉంది, పరిచయాలు ఎలా ఉంటాయి, తద్వారా వాడిపై ఇవన్నీ ప్రభావితం చేసి చివరికి ఈ 12 గ్రహాలు మనిషికి ఏం చేస్తాయంటే తన శరీరం మీద తనకి అదుపు వచ్చేటట్టు, నియంత్రణ వచ్చేటట్టు, కంట్రోల్ వచ్చేటట్టు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఒక పని చేయడం మొదలెట్టాడు అనుకోండి, ఆ పని ఎప్పటికీ అవ్వదు అవ్వదు అలాగ ఈ చివరికి విసుగొచ్చేసి, బాబోయ్ నేను ఈ పని చేయలేకపోతున్నాను, నాన్ సెన్స్, నేను ఈ పని చేయలేను, నేను అంత ట్రై చేసిన అవ్వట్లేదు అనే ఒక మాట అంటాడు. ఆ మాట అలా అనటానికి ఏమిటి కారణం అని చెప్తుందంటే శాస్త్రం, అతని శని ప్రభావం అన్నమాట. శని ఒక రకంగా బాగుండకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పనులు అవ్వవు. పైగా శని అలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటుంటారంటే నా స్వశక్తితోటి నేను ఏమన్నా చేయగలను, ఎంతటి వాడినని సరే నేను ఓడించగలను, ఎలాంటిదైనా సాధించగలను, నాకు అపజయం అంటూ లేదు అని కొంతకాలం పనిచేస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళకి శని వీక్గా ఉండటంతో పాటు కుజుడు బలంగా ఉంటాడు. అందుకని కుజుడు యొక్క శక్తిని ఉపయోగించుకుని వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. చివరికి ఏమవుతుందంటే ఒక స్టేజ్ వచ్చింది, అప్పటికి ఇంకా పనులు అవ్వడం మానేస్తాయి. పనులు అవ్వడం మానేసరికి వాళ్ళు డౌట్ వస్తుంది అన్నమాట, బా ఇంతకాలం ఏది పట్టినా బంగారం ఇప్పటి నుంచి ఏంటి ఇలా ఉంది, సంథింగ్ రాంగ్, ఇంతకంటే మన చేతిలో లేని శక్తి ఇంకోటి ఏదో నడిపిస్తుంది అని డౌట్ వస్తుంది వాళ్ళకి. ఆ డౌట్ వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే కుజుడి ప్రభావం తగ్గి శని ప్రభావం మొదలవుతుంది. శని ప్రభావం వల్ల ఎవరైనా సరే యోగము వైపు ఆకర్షించబడతారు. శని యోగాన్ని ఇస్తాడు అంటారు, శని యోగకారకుడు అంటారు. శని యోగం అంటే అర్థం శరీరానికి ఆత్మకి మధ్యలో ఏదైతే ఉందో దాని ఒక కనెక్షన్ వచ్చేటట్టు చేసేవాడు, అంటే మనస్సే కనెక్షన్ ఇచ్చేది, ఆ మనస్సుని అదుపులోకి తెచ్చేవాడు. యమము నియమము అని మనకు ఉంటాయి అష్టాంగ యోగంలో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని 8 అష్టాంగ యోగం అండి. దాంట్లో యమం మొట్టమొదటిది, మనం పూర్తిగా మన ఇంద్రియాలని అలాగే అదుపులో తెచ్చుకోవడం, మనస్సును అదుపులో తెచ్చుకోవడం వాటికి సంబంధించి. అలాగే వాడికి తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి, అంటే వాడి బుద్ధుడు బాగా ఉంటే విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. కొందరు వాటిని బాగా వాడుకుంటారు, కొందరు చెడ్డగా వాడుకుంటారు. ఈ రకంగా గ్రహాలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తిని వాడి పర్సనాలిటీకి వాటికి సంబంధించిన విషయాలు చెప్తూ భౌతిక శరీరాన్ని ఎలాగ కంట్రోల్లోకి తెచ్చుకోవాలో వాళ్ళు సూచిస్తారు. అలాగే 12 రాశులు ఉన్నాయి, ఈ రాశులు ఏం చేస్తాయంటే మనస్సు మీద ప్రభావం చేస్తాయి. మరి పూర్తిగా భౌతికమైన వాటి మీద ప్రభావం చూపించేవేమో గ్రహాలు, అంటే గ్రహాలు అంటే జస్ట్ గ్రహాలు, వాటికి వెనకాల పనిచేసే ఇంకో శక్తి ఉంటుంది ప్రతి గ్రహానికి, అంటే మన వెనకాల మన మనస్సు పనిచేస్తుంటుంది, మన మనస్సుకి శక్తి ఆత్మ వస్తుంటుంది, అంటే మనస్సుకేమో ఆత్మశక్తినిస్తే మనస్సు ఏమో శరీరానికి శక్తినిస్తుంటుంది, అలాగ ఒక పాయింట్ కింద పాయింట్కి శక్తినిస్తుంటుంది. అలాగే గ్రహాలకి పైన ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళేమో గ్రహాలకు శక్తినిస్తుంటారు. కానీ భౌతిక శరీరానికి సంబంధించినంత వరకు, మన భౌతిక శరీరానికి లేదా భౌతికమైన ఈ భూమికి సంబంధించినంత వరకు గ్రహాలే ప్రభావం చేస్తాయి. గ్రహాలు వెనకాల శక్తులు ఏమి పెద్దగా ప్రభావం చూపించు. అలాగే 12 రాశులు ఏం చేస్తాయి, 12 రాశులు అంటే ఏమేం చెప్పుకుంటాం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల్లో నుంచి వచ్చే శక్తిధారులు మనిషికి ఏం చేస్తాయంటే మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి. ఇది లోపల లోపల ఎక్కడెక్కడో అంటే మనసులో మళ్ళీ బోల్డ్ అన్న అంతరాలు ఉంటాయి మనకు, అంటే కంపార్ట్మెంట్స్, ఇంట్లో గదులు 4-5 గదులు ఉంటే గది ఒక్కొక్క గది ఉన్న ఇల్లు మొత్తాన్ని ఇల్లు అంటారు అన్ని గదులను కలిపి. అలాగే ఈ కంపార్ట్మెంట్స్ అన్నీ కలిపి మనసు అన్నమాట. దాంట్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి మెయిన్గా, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, నిమ్నమైన మనస్సు, ఉన్నతమైన మనస్సు. నిమ్నమైన మనస్సు లేదా లోవర్ మైండ్ అంటే అర్థం ఏంటంటే మనకు ఏదన్నా ఒక కోరిక వస్తే ఆ కోరికను ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించేది లోవర్ మైండ్. అలా కాకుండా గురువు గారు పనిచేయాలి అనిపించింది ఇప్పుడు ఎన్నో గ్రూప్లో ఉన్నవాళ్ళందరికీ, ఒక చోటకి వెళ్ళి యజ్ఞం చేయాలి, అక్కడ ఎవడో ముక్కు మొహం తెలియదు మనకు, అయినా సరే చేయాలి ఏమైనా సరే అనుకున్నాం, అగ్నిగుండాలు అన్నీ మొత్తం ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం, వాళ్ళ భాష రాదు మనకు, ఆ భాష చచ్చినట్టు నేర్చుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడడం, ఇదంతా చేసేది ఎవరు అంటే హయ్యర్ మైండ్. హయ్యర్ మైండ్లో పైనుంచి వచ్చిన అంటే బుద్ధి అంతకంటే పైనుంచి వచ్చిన ఆలోచనలు మాత్రమే అది ఉపయోగించుకుంటుంది తప్ప ఆ మన పర్సనల్ సంబంధించిన కోరికల్ని హయ్యర్ మైండ్ పట్టించుకోదు. పర్సనల్ మైండ్కి సంబంధించిన కోరికల్ని ఆలోచించే దాంట్లో జస్ట్ మన కోరికలే ఉంటాయి, డిజైర్ ఉంటుంది తప్ప విల్లే ఉండదు అక్కడ. కానీ హయ్యర్ మైండ్లో ఫ్రీ విల్ అనేది ఒకటి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఫ్రీ విల్ పనిచేయి అని ఇస్తామో అప్పుడు ప్లానెట్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక రహస్యం అన్నమాట. చాలామంది అనుకుంటారు గ్రహ ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలండి అని. మనం ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పించుకోవచ్చు అని పుస్తకాల్లో కూడా ఉంటుంది, రెండు ఉంటాయి పుస్తకాల్లో. కానీ ఫ్రీ విల్ ఎక్కడుంటుంది తెలియాలి మనకు, ఫ్రీ విల్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలో తెలియాలి. ఫ్రీ విల్ ఎక్కడ ఉంటుందంటే హయ్యర్ మైండ్లో ఉంటుంది. హయ్యర్ మైండ్ అనేది మనకు పనిచేస్తోందా లేదా అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళు ఎవరన్నా వచ్చు గురువులు, ఆ గురువుల పనిలో ఏది మనకు నచ్చిందో ఆ పని చేస్తుంటే మనం హయ్యర్ మైండ్లో ఉన్నట్టు, మనం ఫ్రీ విల్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. ఆ చేస్తున్నాం కాబట్టి మా మీద గ్రహ ప్రభావం లేదని మళ్ళీ డప్పాలు కొట్టుకోకూడదు. శ్రద్ధగా భక్తితోటి అణకువతోటి విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ మనం ఏం చేయాలి, ఆ పని చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన అంతరాంతరాలలో, మనస్సు యొక్క అంతరాంతరాలలో ఈ 12 రాశుల ప్రభావం చూపించి అది భౌతిక శరీరం మీద ప్రసరిస్తుంది. ఆ రకంగా భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. ఈ భౌతిక జీవితంలో మార్పులు ఎలా ఉంటాయి, ఎలా తెలుస్తుంది మనకంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మామూలుగా అయితే అంటే ఏమీ చేయకుండా ఉన్న వాళ్ళకి, ఏమీ చేస్తున్న వాళ్ళకి రెండు రకాలు. ఆ రెండు రకాల్లో మొదటిది ఏంటంటే సూర్యుడు ప్రతి వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏదో ఒక రాశిలో ఉంటాడు. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు పుట్టిన వాళ్ళకి మేషంలో ఉంటాడు ఏరీస్, ఆ తర్వాత నెల వృషభంలో ఉంటాడు. అలాగే జూలై 20 నుంచి ఆగస్టు 21 వరకు సింహంలో ఉంటాడు. ఇలా లెక్కేసుకుంటే మనకు సూర్యుడు ఉన్న రాశి సన్ సైన్ అదేం చెప్తుందంటే మనలో గుప్తంగా దాగి ఉన్న ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ పాసిబిలిటీ. సన్ సైన్ ఏమిటంటే ద పొటెన్సీ ఆఫ్ ద సన్ ఆఫ్ ప్రాబిలిటీ. చేస్తే చేయించాను మనం, ప్రాబిల్ అంటే ఇది అయితే అవుతుంది లేకపోతే లేదు అని చెప్తాం కదా, ప్రాబిలిటీ, సన్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే ఖచ్చితంగా ఇదే అని కాకుండా 4-5 రకాలు ఇస్తే దాంట్లో ఏదో ఒకటి జరగచ్చు. రెండోది ఏంటంటే లగ్నం. లగ్నం తెలియాలంటే ఖచ్చితంగా టైం ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలియాలి. అలాంటి లగ్నం ఏం చేస్తుందంటే ఈ జన్మలో మనం ఏం చేయాలో అది బాగా ఎలాగ ప్రకటితం అవుతుందో అది తెలుస్తుంది. ఈ శక్తుల్ని అప్పుడు ఆ లగ్నం ద్వారా ఏ శక్తులు మన మీద ప్రభావం చేస్తున్నాయో ఆ శక్తులన్నీ కూడా ద సన్ ఆఫ్ పాసిబిలిటీ. ప్రాబిలిటీ అంటే తెలుసు కదా మీకు, అలాగే పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఎస్ ఇది అవ్వచ్చు, ప్రాబిలిటీ అంటే ఏమో డౌట్ఫుల్ కదా. ఫస్ట్ ఏమో సన్ సైన్ అది ప్రాబుబుల్, ఇది చేయొచ్చు అది చేయొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు. అలా కాకుండా లగ్నం ఎప్పుడైతే మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటుందో, లగ్నం ఎప్పుడు ప్రభావితం చేస్తుందో కూడా చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఇంతవరకు వినండి. లగ్నం వల్ల మనం ఏ పనులు ఈ జన్మలో చెయ్యాలో అది బాగా తెలుస్తూ ఆ లగ్నం ద్వారా ఈ పైన చెప్పుకున్న శక్తులు ఏవైతే ఉన్నో అవి మన మీద పనిచేస్తూ ఉంటాయి. దాన్ని సన్ ఆఫ్ పాసిబిలిటీ అంటాం. జస్ట్ 1 నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్పుకుందాం. ఈ ఎగ్జాక్ట్ టైం ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి చాలామందికి, అంటే 4 నిమిషాలు తేడా ఉన్న లగ్నంలో బోల్డ్ అండ్ తేడాలు వస్తాయి. మీకు ఎవరికన్నా పుస్తకం దొరికితే ఒకటి యాలన్ లియోది A to Z ఆస్ట్రాలజీ అనే పుస్తకం సంపాదించండి. ఆర్ఎల్స్ అవి అమెరికాలో అయితే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్లో బాగా దొరుకుతాయి, మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అనుకుంటా, సుల్తాన్ బజార్ అటు. దాంట్లో బాగా ఉంటుంది, 4 నిమిషాలు తేడా వస్తే ఎంత మార్పులు వచ్చేస్తాయో. అందుకని ఎగ్జాక్ట్ టైం ఆఫ్ బర్త్ తెలియకపోయినా అబ్జర్వర్ యాటిట్యూడ్ తెచ్చుకొచ్చుకోవాలి. అబ్జర్వర్ యాటిట్యూడ్ తెచ్చుకోవాలంటే భగవద్గీతలో మనకు చాలా శ్లోకాలు ఉన్నాయి. అబ్జర్వర్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే సాక్షిగా ఉండటం. తుల్యనింద స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర అని మనకు భక్తి యోగంలో శ్లోకం ఉంటుంది. అలాగే లాభాలాభౌ జయాజయౌ అని ఉంటుంది ప్రతి చోట, ప్రతి అధ్యాయంలో ఎక్సెప్ట్ ఫస్ట్ అధ్యాయంలో తప్ప ఇంచుమించు 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చాలా చోట్ల వస్తుంది. అంటే రెండింటినీ సమానంగా స్వీకరించు. మనం క్రిందటిసారి క్లాసులో చెప్పుకున్నాం మనలో ఉన్న ద్వంద్వాల్ని అధిగమించడం మానవుడి యొక్క ప్రస్తుత ప్రముఖమైన కర్తవ్యం. దాని నుంచి బయటపడాలంటే కూడా ఇదే యాటిట్యూడ్, తుల్యనిందా స్థుతి. ఎవరన్నా పొగిడినా మనం ఆహా ఓహో అనుకోక్కర్లేదు, తిట్టినా ఇలా అంటారే నన్ను అనుకోకూడదు. రెండింటిని సమంగా సాక్షిభావంగా స్వీకరించాలి. ఎలా చేయగలం ఇది? కష్టమేమో అంటే చాలా సులభమైన పద్ధతి ఉంది, చేసేవాళ్ళకి సులభం, చేయని వాళ్ళకి కష్టం. మీరు అందరు చేస్తారనుకుంటా కాబట్టి మీకు చెప్తా టెక్నిక్ ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నా సరే మీరు గాలి పీలుస్తుంటారు కాబట్టి స్పెషల్గా పీల్చక్కర్లేదు, ఎక్కువ పీల్చొద్దు, తక్కువ పీల్చక్కర్లేదు. మామూలుగా మీరు పీల్చుకుంటున్న గాలిని మీరు గమనిస్తూ ఉంటే ఇది వచ్చేస్తుంది, సాక్షి స్థితి వచ్చేస్తుంది అన్నమాట. భగవంతుడే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మీరు కూడా సాక్షిగా ఉన్నారో మీరే భగవంతులు అవుతారు. అది దాంట్లో ఉన్న రహస్యం. అలాగే ఈ అబ్జర్వర్ యాటిట్యూడ్ ఒకటి పెట్టుకుంటూ ఇప్పటి నుంచి వినండి క్లాసులు. అంటే మీరు పీలుస్తున్న గాలి స్పెషల్గా ఎక్కువ పీల్చొద్దు, అలాగే తక్కువ వదలొద్దు. మామూలుగా యాజ్ ఈజ్గా ఎలాగ గాలి పీల్చడం వదలటం జరుగుతుందో, ఒకవేళ మీకు ఆయాసంగా ఉందనుకోండి అలాగే ఉండండి, అంతేగాని దాన్ని కంట్రోల్ చేయడం లేదా ఇంకోలా చేయడం కాకుండా. ఇప్పుడు వినండి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు చెప్తాను. అలా ఏంటంటే, ఈ ఈసోట్రిక్ అస్ట్రాలజీ యొక్క సబ్జెక్ట్ థీమ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటి, మానవుడి యొక్క చేతనత్వ వికాసం, స్పిరిచువల్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనుషులు కొన్ని రకాలుగా విభజించబడ్డారు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ ప్రకారం. అదేంటంటే, ఫస్ట్ స్టేజ్లో 2 ఉంటాయి, ఏ అండ్ బి. ఏలో ఏంటంటే మనిషి అతి సాధారణంగా వాడికి ఏమనిపిస్తే అది చేయడం, ఏం చేయాలనుకుంటే అది చేసేయడం, తినాలనుకుంటే తినడం, కొట్టేయాలని కొట్టేయడం. చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, వాళ్ళని సేవేజ్ అంటాం, చాలా చాలా తక్కువ స్థితిలో బతికేవాళ్ళు. 2వ స్టేజ్లో వాళ్ళు ఒక ఆదర్శం పెట్టుకొని నా జాతి వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం వాళ్ళు బాగుండాలి, మా దాని ఏమంటారు గ్రూప్ వాళ్ళు బాగుండాలి, లేకపోతే మా వర్గం వాళ్ళు బాగుండాలి, లేకపోతే మా దేశమే బాగుండాలి, మా వర్గమే బాగుండాలి, మా నక్సలైట్లే బాగుండాలి, లేకపోతే మా గాయత్రి పరివారే బాగుండాలి, ఇంకెవరు బాగుండకూడదు, లేకపోతే మా ప్రభువే అందరికీ ప్రభువు, ఇలా చెప్పేవాళ్ళు అందరూ కూడా దీంట్లోకి వస్తారు. ఇది సెకండ్ టైప్. ఈ సెకండ్ టైప్ వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటి వాళ్ళు విత్ మోటివ్స్ అండ్ ఇమోషన్స్ పనిచేస్తారు. మోటివ్ అంటే ఓ పని చేయాలంటే దానికి ఏదో ఒక మోటివ్ అంటే ఏం చెప్తాం తెలుగులో, ఒక ఉద్దేశం, ఏదో ఒక ఉద్దేశం ఉంటే తప్ప చేయరు. అంటే నాకు డబ్బులు వస్తాయి దీంట్లో, ఓకే. మనకు ఒక ఏదో ఒక మోటివ్ ఉంటేనే పని చేస్తాం, అది ఒకటి అన్నమాట. రెండోది ఏంటంటే,
అంకుల్ యాక్చువల్గా ఇది కాల్ కట్ అయింది. ఎక్కడంటే మీరు మన గాయత్రి పరివార వాళ్ళే బాగుండాలి అనేది ఒక గ్రూప్ అని చెప్తుంటే కాల్ కట్ అయింది.
తర్వాత ఏం చెప్పలేదు పెద్దగా. అదేంటంటే, మనం ఎంత గొప్ప ఆర్గనైజేషన్ అన్నా సరే ఇది తప్ప ఇంకేం ఉండకూడదు అనకూడదు. అలా ఉన్నట్టుగా అన్నామంటే మనం అక్కడ ఆగిపోయినట్టు, మన మనం దాన్ని ఏమంటారంటే క్లోజ్ చేసేసుకున్నట్టు, దానికి ఒక మోటివ్, ఒక ఇమోషను అంటగట్టినట్టు అనమాట. మోటివ్ తోటి ఇమోషన్ తోటి ఉంటే మనం గురువులు పని చేయలేము, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చాలా ఫస్ట్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి మోటివ్స్ ఇమోషన్స్ ఉంటాయి. మోటివ్స్ ఇమోషన్స్ మనం ఎక్కువ రాజకీయాల్లో చూస్తుంటాం, రాజకీయాల్లో చూస్తుంటాం అంటే ఇప్పుడు జయలలితను జైల్లో పెట్టారు, అమ్మో అయ్యో అనుకుంటే గుండెలు ఆగుకొని చచ్చిపోయిన వాళ్ళు బోడి మంది ఉన్నారు. అలా అన్నీ కూడా మోటివ్స్ అండ్ ఇమోషన్స్. అలా కాకుండా మోటివ్ కొంచెం తక్కువగా, ఆవేశాలు కొంచెం చల్లబడి పనిచేస్తుంటారు, కానీ వీళ్ళు స్టిల్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండాల్సిందే అని పనిచేస్తుంటారు. అదో రకం. ఈ రకం కూడా తీసేసిన తర్వాత 3వ రకం వాళ్ళు, మొట్టమొదటి వాళ్ళని ఏమంటారంటే జస్ట్ ఇండివిజువల్ అంటాం ఈ బుక్ ప్రకారం అన్నమాట. 2వ వాళ్ళని పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అంటే వాడు ఫలానా దానికి అటాచ్ అయ్యి ఉండి పనిచేసేవాడు తప్ప, ఒక దానికి అంటగట్టుకొని పనిచేసేవాడు తప్ప విడిగా ఉండడు. 3వ స్టేజ్లో సాధన ప్రారంభించిన వాడు ఉంటాడు. ఈ సాధన ప్రారంభించిన వాడికి మోటివ్స్ ఉండకూడదు, ఇమోషన్స్ ఉండకూడదు. ఉండకూడదు అంటే కుదరదు, ఉండకుండా ఉన్నవాడే దిగుతాడు. వాడు ఇవ్వాలే కాదు కదా చేసింది, ఇదివరకల్లా చేసి చేసి మోటివ్లెస్గా పనిచేయటం అంటే యజ్ఞార్థ జీవితము. ఇమోషన్లెస్గా పనిచేయటం అంటే ఆవేశం ఇలాంటివి పక్కన పెట్టి తుల్య నిందా స్తుతిర్మౌని అనే దాన్ని పాటించేవాడు అనమాట. అలా వాడు డిసైపుల్ అంటాం, శిష్యుడు అంటాం. ఈ శిష్యుడు అనే స్టేజ్లో గ్రూప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు వ్యక్తిగత జీవితం కన్నా. వ్యక్తిగత జీవితం ఎంత ఉంటుంది అంటే దాంట్లో ఇబ్బందులు ఉండొచ్చు, గురువుగారు పనిచేయడంలో గురువుగారి జీవిత చరిత్రలో ఉంది దీనికి సంబంధించిన ఇన్సిడెంట్. అదేంటంటే ఆయన సాధకుడు అని కాదు, ఆయన సాధకుడు ఎప్పుడో ఆయనే పెద్ద గురువు. అయినా సరే గురువు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఆయన అన్నమాట, ఈయన చెప్పిన సాధనలన్నీ చేస్తూ ఈ హిమాలయాల్లో ఉంటే నా ఆరోగ్యం చెడిపోయి నేను చచ్చిపోదామనంత ఇబ్బంది పడిపోయింది, మానేసి మధ్యలో ఇంటికి వెళ్ళిపోదామా అని కూడా అనుకున్నాను అన్నది మీరు చదివే ఉంటారు కదా. అంటే అక్కడ గురువు పని ఎంత ముఖ్యంగా పెట్టుకున్నారు, తనది ఎంత తగ్గించి పెట్టుకున్నారు చూస్తున్నారు. అలాగే అఖండ దీపం వెలిగించాలన్నారు, వెలిగించారు. మరి అంతవరకు బాగానే ఉంది, కానీ ఆవుకి గుప్పుడు గోధుమలో లేదా బార్లీ గింజలో వేసి అవి తీసుకుని ఆ పేడ తీసుకుని దాంట్లోంచి కడుక్కుని అది రొట్టి చేసుకుని తినమంటే ఎంత కష్టం. వ్యక్తిగత జీవితం ఎంత తగ్గిపోయింది, గురువు చెప్పింది ఎక్కువైందా వ్యక్తిగత జీవితం ఎక్కువైందా కదా. అదైన తర్వాత వీళ్ళు గ్రూప్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ రకంగా ఆయన చేసి ఏం చేశారు, ఒక విశ్వ గాయత్రి పరివారిని తయారు చేశారు. ఆ రకంగా పనిచేయటం ఒకటి. తర్వాత ఇక్కడ మోటివ్స్ ఏమి ఉండవు, యజ్ఞకర్మ అంతే. తర్వాత స్టేజ్లో ఆత్మతో సంపూర్ణంగా ఐక్యం అయిపోవటం. దీన్నే గురువుగారి జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. నేను నా గురువుని 3 సార్లు మాత్రమే భౌతికంగా చూశాను, కానీ నిరంతరము నా మనసులో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. సంపూర్ణ ఐక్యం, అది 4వ స్టేజ్. ఈ 4 స్టేజ్లు మనం ప్రతి ఒక్కడం ఒక తేజ సాధించవచ్చు, అరుణ్ సాధించవచ్చు, లేదా మన శివప్రసాద్ సాధించవచ్చు, ఇంకా మిగతా ఈ గ్రూప్లో వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ 4 స్టేజుల్లోంచి 2 స్టేజులు దాటి 3వ స్టేజ్లోకి వచ్చేసిన వాళ్ళే, నో మోటివ్స్తో పనిచేసిన వాళ్ళే, యజ్ఞార్థకర్మగా గురువుగారు పనిచేయడానికి సిద్ధపడిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు 3వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి ఎప్పుడన్నా రాగలరు. అంటే సంపూర్ణంగా గురువుకి నాకు తేడా లేదు, అయితే పరమాత్మకి నాకు తేడా లేదు అని పూర్తి గురువుగారు ఇచ్చిన సాధనలో ఉంది. సాధక్ సవిత ఏక్, ఆయన మొట్టమొదట క్యాసెట్లో ఉంటుంది. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, గంగానది ఒడ్డున పవిత్ర ఛాయలో ఉన్నారు మీరు అందరూ. గంగాకి గోధుమే హిందీలో ఉంటుంది, మీరు వినే ఉంటారు అందరూ. పవిత్రమైన సూర్యకిరణాలు ఉదయిస్తున్న నాభిచక్రం మీద పడుతుంది, హృదయ చక్రం మీద పడుతుంది, అలాగే ఆజ్ఞాచక్రం మీద పడుతుంది, అవన్నీ పులకిస్తున్నాయి. నేను సవిత ఒకటైపోతున్నాను. ఈ సాధన అది 4వ స్టేజ్ అనమాట. ఈ 4 స్టేజుల్లో మనిషి ఎలా ఎలాగ ప్రవర్తిస్తాడు, ఎక్కడి నుంచి ఎటు వెళ్తాడు, ఎలా చేస్తే 4వ స్టేజ్లోకి వెళ్తాడు. ఆ 4వ స్టేజ్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రజ్ఞలు, ఇప్పుడు వరకు చెప్పుకున్న సృష్టిలోని శక్తులు వాడి మీద ఎలా పనిచేస్తాయి, దానికి వీడు ఎలాగ తయారవ్వాలి, అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. అవును, నాకేం అక్కర్లేదు, నేను గురువుగారి పని మాత్రమే చేస్తాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చాం, కాగితం రాసి సంతకం పెట్టి ఇచ్చాం అందరం. అప్పటి నుంచి ఏం చేయాలి, మళ్ళీ మనం ఆ పని చేస్తూ సాధన కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ పని చేస్తూ సాధన చేయటంతో ఏమవుతుందంటే మనలో మన మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో గ్రహాలు ఉంటాయి, రాశులు ఉంటాయి, అలాగే భావాలు ఉంటాయి. భావం అంటే ఒకటో భావాన్ని తనుభావం అంటాం, 2వ భావాన్ని ధనభావం అంటాం, 3వ భావాన్ని అంటే 1వ భావం ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి అని డౌట్ వచ్చేసినప్పుడే 1వ భావం అంటే లగ్నం 1వ భావం, దాన్ని తనుభావం అంటారు. అంటే శరీరం గురించి చెప్తుంది. 2వది ధనభావం, డబ్బు గురించి చెప్తుంది. అలాగే మనం మాట్లాడే విధానం గురించి చెప్తుంది. అలాగే మనం ఏం తింటాం అంటే స్వీట్ ఇష్టంగా తింటామా, అయితే కారంగా తింటామా, పుల్లగా తింటామా, చేదుగా తింటామా, అది కూడా చెప్తుంది 2వ భావం. అలాగే 3వ భావం మనలో ధైర్యం ఎలా ఉంది చెప్తుంది, ధైర్యభావం. అలాగే మన తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే భ్రాతృభావం చెప్తుంది. అలాగే మనం రాసే అలవాటు ఉంటే, ఆ రాసే అలవాటు ఉన్నా లేకపోయినా మనం ఏదన్నా కాగితం రాస్తే ఆ కాగితం డ్రాఫ్టింగ్ ఎలా ఉంటుంది చెప్తుంది. అలాగే దగ్గర దగ్గర ప్రయాణాలు అవి ఎలా చేస్తాం చెప్తుంది. ఇవన్నీ 3వ భావం చెప్తుంది. అలాగే 4వ భావం తల్లి గురించి చెప్తుంది. మనం ఒక ఇల్లు ఉంటే కనుక మనకు ఇల్లు ఎలా ఉంటుంది, వీడి ఇల్లు ఎలా ఉంటుందో చెప్పచ్చు. 4వ భావం చూసి కరెక్ట్గా జ్యోతిష్యం చెప్పడం చేత అవుతుంది, ఇరుగ్గా ఉంటుందా వీళ్ళు, ఇల్లు బాగుంటుందా, లేదా చాలా డొక్కులా ఉంటుందా చూసి, ఎక్కడో స్లమ్ ఏరియాలో కూడా ఇల్లు ఉండొచ్చు, అక్కడ ఉంటాడా, ఇలాంటివి కూడా చెప్పచ్చు. అలాగే 5వ భావం పుత్రభావం, మనకు పుత్రులు, ఆ జాతకుడికి పుత్రులా పుత్రికలా, అలాగే వాడికి ఏమి ఇష్టం, కొందరు కుక్కలు పిల్లులు మేకలు పాములు ఇలాంటివి పెంచుతుంటారు, అలాంటివి పెంచి అలవాటు ఉందా అది చెప్తుంది. ఇంకా లాటరీలు ఇంకా రకరకాలు ఉంటాయి కదా, స్పెక్యులేషన్. అలాగే లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ చెప్తుంది. తర్వాత 6th రోగం, శత్రుభావం, రోగభావం అంటే రుణభావం, రోగభావం. అంటే మన అనారోగ్యం వాటి గురించి చెప్తుంది. అలాగే అప్పులు చేస్తాడా, ఎలా బతుకుతాడు. కొందరు అప్పులు చేస్తూనే ఉంటారు, ఇంక ఎప్పటికి కట్టరు. ఇప్పుడు అంత గొప్పగా అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అంటారు. ఆ మాలవ్య చూసారు, విజయమాల్య, మాలవ్య కాదు విజయమాల్య, బెంగళూరు ఆయన, బోల్డ్ కోట్ల కోట్ల అప్పులు ఉన్నాయి. అలాగే సహారా ఇండియా, ఆయన అంతే కోట్ల కోట్ల అప్పులు ఉన్నాయి, జైల్లో ఉన్నాడు. అలాంటివన్నీ ఆరోభావంతో తెలుస్తాయి. మనకు ఓపెన్ శత్రువులు ఎవరన్నా ఉంటే మనతో డైరెక్ట్ బహిరంగంగా వచ్చి దెబ్బలాడేవాడు, వాళ్ళ గురించి తెలుస్తుంది. ఏడో భావం, మనతో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే భాగస్వామ్యులు, పార్ట్నర్స్, వాళ్ళ గురించి తెలుస్తుంది. అలాగే ఆడవాళ్ళు అయితే భర్త గురించి, మగవాళ్ళు అయితే భార్య గురించి తెలుస్తుంది. అలాగే వ్యాపారం పెడితే మన దగ్గర వస్తువులు కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళ గురించి తెలుస్తుంది. అలాగే ఏడో భావం, తూర్పు లగ్నం తూర్పు అనుకుంటే పడమర ఏడో భావం, అంటే ఇది ఉదయం అంటే అది అస్తమయం. అస్తమయం మనిషికి అంటే డెత్, అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలా వస్తుంది చెప్తుంది. ఎందో భావం డైరెక్ట్గా డెత్, డెత్ హౌ ఇట్ అక్కర్స్ చెప్తుంది డెత్. దాంట్లో మతిమరుపు ఎలా ఉంటుంది అని చెప్తుంది. కొందరికి మతిమరుపు రాగం ఉంటుంది, పాపం మర్చిపోతుంది, అలాంటివి వస్తాయా అనేది చెప్తుంది. అలాగే కళలు వస్తుంటాయి, కళల గురించి చెప్తుంది ఎందో. అలాగే ఎవరన్నా మనకు ఆస్తి రాసిపోతారు కొందరు, అలానే వీళ్ళు నాకు మంచి సేవ చేసి పెట్టారు కాబట్టి ఇవి నా మొత్తం ఆస్తి నీకు రాసి పాడేస్తున్నాను అని మనకు మనకు కూడా చెప్పకుండా వాళ్ళు రాసేసి దాన్ని రిజిస్టర్ చేస్తారు. అలాగే వారసత్వంగానో లేకపోతే ఇంకో రకంగానో మనకు వచ్చే ఆస్తి గురించి చెప్తారు. అలాగే తొమ్మిదో భావం అంటాం, తొమ్మిదిని పూర్వపుణ్యస్థానం అంటాం. మనం పూర్వం ఏం పుణ్యం చేసుకున్నాం, ఆర్కే మాస్టర్ లాంటి వాడు దొరికారు అని మీరు అందరూ అనుకుంటుంటారు కదా. మీరు ఏం పుణ్యం చేశారో తెలియాలంటే తొమ్మిదో భావం చూసుకోవాలి. అలాగే మీరు తపస్సు ఎలా చేస్తారు, తపస్థానం అని కూడా అంటాం. ఊరికే భయ పని చేస్తాం, లేదా గట్టిగా చేస్తాం, మంచి ఓపిక్గా చేస్తాం, అది కూడా తెలుస్తుంది. ఇంకా దూర ప్రయాణాలు తెలుస్తాయి. అలాగే కొత్త మొహాలు ఎప్పుడు చూడని వాళ్ళు. ఇప్పుడు తేజ అమెరికా వెళ్ళింది, అక్కడ అంతకుముందు ఎవడు తెలుసు, వాళ్ళు ఆయన అక్కడ ఉంటే ఆయన ఒక్కడే తెలుసు, ఇంకెవరు తెలియదు. కానీ అక్కడ కూడా బయటికి వెళ్ళి 10 మందికి దీని గురించి చెప్తే వాళ్ళందరూ కొత్త వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళని కలవాలంటే తొమ్మిదో భావం పనిచేస్తూ ఉంటుంది. అలాగే పదో భావం, పదో భావంలో ఏంటంటే రాజ్యం. రాజ్యం అంటే అర్థం మామూలుగా ఒక రాజుగారికి రాజ్యం ఉంటుంది, అంటే ద ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఏమిటి అనేది తెలుస్తుంది. అలాగే దాన్ని బట్టి వాళ్ళ ముఖం అందం వికారంగా ఉంటుందో ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. అలాగే మనకు కర్మస్థానం అంటాం, ఏ రకమైన పనులు చేస్తామో అది కూడా తెలుస్తుంది. అలాగే తండ్రి గురించి చెప్తుంది, తండ్రి సాఫ్ట్గా ఉంటాడు, కొంచెం కొందరు ఉంటారు చితక్ కొట్టేస్తుంటారు, ఏడిపించేస్తుంటారు పిల్లలు, అలాంటి వాళ్ళ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ 11వ స్థానం, లాభస్థానం అనమాట. లాభస్థానం అంటే గెయిన్స్ ఇంగ్లీష్లో. మనం ఏదన్నా ఒక పని చేస్తే దానికి ఎంతో కొంత గెయిన్ రాదు. ఓ వ్యాపారం చేసాం, 1 రూపాయి లాభం వచ్చింది, ఒకటి వ్యాపారం చేసి 10 రూపాయలు లాభం వచ్చింది. అలాగే మనం చేస్తున్న దాంట్లో మనకు గెయిన్స్ ఎంత, మనకు అనుకున్నవి అవ్వటం అనేది ఇంకొకటి. గెయిన్స్ కాకుండా మనం ఒకటి అనుకున్నాం అది అవుతుందా అవుదా. ఇప్పుడు ఒక గ్రూప్ ఇలాంటివి పెడదాం అనుకున్నాం, అందరం కలుసుకుని ఈసోటరికి ఎస్ట్రాలజీ చెప్పాలనుకున్నాం, ఇది అవుతుందా అవుదా అంటే 11వ స్థానం గట్టిగా పనిచేస్తుంటే అవుతుంది, లేకపోతే అది గట్టిగా నిజంగా మంచి కార్యక్రమం అనుకున్నా కూడా అవ్వవు. అలా ఇది భూమి ఎప్పుడు మారిపోయేది. నెక్స్ట్ 12వ స్థానం వ్యయభావం. అంటే వ్యయభావం అంటే అన్నిటికీ ఖర్చు, ఏదనుకుంటే దానివల్ల మనకు ఖర్చు ఎలా వస్తుంది తెలుస్తుంది. ఆ వ్యయభావంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం, 1వ స్థానం వాడు 12 ఉంటుంటే అనారోగ్యం వల్ల వ్యయం అవుతుంది, డబ్బులన్నీ వదులుతుంటాయి. అలాగే ఈ కార్యక్రమం చేయాలి, ఈ కార్యక్రమం చేయాలంటే ఎవడు మనకు ఫ్రీగా ఇవ్వడు కదా, మీ అందరికి కూడా డబ్బులు అవుతూనే ఉంటాయి, అది కూడా వ్యయభావం కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా 12 రకాల భావాలు ఉంటాయి. ఇవి కాక 12 రకాల హౌసెస్. తర్వాత ఏంటి, ఊరికే రాసులు, 12 రాసులు మీకు అందరికీ తెలుసు, మేషం నుంచి మీనం వరకు, అవి ప్రభావం చేస్తాయి. అలాగే లగ్నము, చంద్రుడు, సూర్యుడు, ఇవి 3 ప్రభావం చేస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12 రాసుల యొక్క గ్రహ అధిపతులు అంటే ఒక వాళ్ళు 7, తర్వాత 12 రాసులు అంటే 12, 7, 19, ఆ తర్వాత 3 లగ్నము, చంద్రుడు, సూర్యుడు, మొత్తం 22. ఒకళ్ళకేమో ఒట్టి రాసులు దాంట్లో, సారీ, భావాలు దాంట్లో ఉన్న గ్రహాలు పనిచేస్తుంటాయి, ఒట్టి మోటివ్తో పనిచేసేవాళ్ళకి అన్నమాట, స్వార్థంతో పనిచేసుకునే వాళ్ళకి. అలా కాదు, గురువులు పనిచేసి పెడతాం మేము దాంట్లో నిలబడతాం అనుకునే వాళ్ళకి రాసులు పనిచేస్తూ ఉంటాయి. ఆత్మతో ఐక్యమై అంటే గురువు నేను ఒకటే, లేకపోతే పరమాత్మ నేను ఒకటే అనే జ్ఞానంతో పనిచేసే వాళ్ళకి లగ్నం పనిచేయడం మొదలెట్టి తర్వాత మళ్ళీ సూర్యప్రజ్ఞ, చంద్రప్రజ్ఞ, భూప్రజ్ఞ అని మూడు ప్రజ్ఞలు ఉంటాయి. గ్రహాలకి వీటికన్నింటికంటే పైన ఉన్నవి. ఆ మూడు రకాల ప్రజ్ఞలు పనిచేయటం మొదలెడతాయి. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ రకంగా ఆస్ట్రాలజీ మనల్ని ఒక మామూలు సాధకుడి నుంచి అత్యున్నత స్థాయి సిద్ధపురుషుడి వరకు తీసుకెళ్తుంది. గురువుగారి భాషలో చెప్పాలంటే నరుడు నారాయణుడిగా వెళ్ళటం ఎలాగ, మానవుడు మాధవుడిగా అవడం ఎలాగా అనేది మొత్తం మనకు ఈ ఈసోట్రిక్ ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా క్లారిటీ లేకుండా ఉన్న గబుక్కుని చెప్పడంలో మిస్ అయిన మీకు అర్థం కావద్దు, ఒకటి రెండు అడగండి, ఇది అయిన తర్వాత క్లోజ్ చేసేసుకో.
అంకుల్ మీరు ఒక బుక్ ఆస్ట్రాలజీ మీద ఒక బుక్ నేమ్ చెప్పారు, ఇంగ్లీష్ బుక్
అలన్ లియో.
అలన్ లియో,
అలన్ లియో వాళ్ళది ఏ టు జెడ్ ఆస్ట్రాలజీ చాలా బాగుంటుంది.
ఓకే అంకుల్, ప్రేయర్ చెప్పేసి క్లోజ్ చేసేసాను, చెప్పేస్తారా?
నువ్వు చెప్పు వాళ్ళందరికీ, నీవైతే దాని అంటే బాగా అలవాటు అయినట్టు ఉంది కదా, చెప్పు నేను కూడా పెట్టాను.
May the power of the one life pour through the group of all true servers. May the love of the one soul characterize the lives of all who seek to aid the great ones. May I fulfill my part in the one work through self-forgetfulness, harmlessness and right speech.
Yes, Malli.
Shanti, 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 shanti.